హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మతాక్ష ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్స్ నుంచి తక్ష టాక్ షో వింటున్నటువంటి శ్రోతలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను జయకళ్యాణి ఈరోజు మళ్ళీ మరొక టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మనకి ప్రపంచంలో ప్రతిరోజు చాలా వింతలు, విశేషాలు, ఇన్ఫర్మేషన్ ఇలా అందుతూనే ఉంటుంది. ముఖ్యంగా దానిలో 50% పైగా మనం ఎక్కువ ఎంటర్టైన్మెంట్ విషయాలపైన ఆసక్తి చూపిస్తూ ఉంటాం. అంటే సినిమాలు, సెలబ్రిటీస్, వారికి సంబంధించిన విషయాలు, లేకపోతే ఇంకేదైనా ఒక పర్టికులర్గా ఉండే స్పోర్ట్స్, న్యూస్, అంటే వేరే అంశాలు కూడా మనకి న్యూస్ లాగా వచ్చినప్పుడు మనం చూస్తాం, కాసేపు మళ్ళీ మర్చిపోతాం. కానీ కొన్ని విషయాలని పదే పదే గుర్తు చేసుకుంటూ మనం గర్వించదగ్గ అంశాలు కొన్ని ఉంటాయి. అలాంటి టాపిక్నే ఈరోజు నేను ఎంచుకున్నాను. టెక్నాలజికల్గా ప్రపంచం చాలా చాలా అభివృద్ధి చెందుతోంది, చెందేసింది. ఇంకా అసలు మనం AI యుగంకి వచ్చేసాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అదేదో మనం ప్రతిరోజు ఇంట్లో ఉందేమో అన్నట్టుగా ప్రపంచం మనలోకి దూరుస్తున్న విషయం. అయితే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఎప్పటి నుంచో అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. ఈరోజు ఇది పరిణామ దశ. అయితే ఈ టెక్నాలజీస్ వల్ల ప్రధాన ఉద్దేశ్యం మొత్తం ప్రపంచంలో ఉన్న వారందరికీ అది ఉపయోగకరంగా ఉండడం. అప్పుడే దానికి ఒక ప్రయోజకత్వం ఏర్పడుతుంది. మనము రోజు గోత్రు అయ్యే అంశాలు ఏంటంటే వాతావరణము, కమ్యూనికేషన్. ఇప్పుడు మనం ఇన్ని మాధ్యమాల ద్వారా, మనం టీవీ ఛానల్స్, ఇన్ని రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా ఇంత అభివృద్ధి చెందడానికి మనకి శాటిలైట్స్ చాలా 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 ప్రధాన పాత్ర వహిస్తాయి. అంతేకాదు వాతావరణంలో ఎప్పుడు ఏ మార్పులు వస్తాయి, అసలు ఈ మధ్య గ్లోబల్ వార్మింగ్లో చలికాలం ఎండగా మారుతోంది, ఎండాకాలం చలికాలంగా మారుతోంది, రకరకాల మార్పులు. అలాగే ఒక GPS పెట్టేసుకుంటే మనం ఎక్కడికైనా అలా ఈజీగా వెళ్ళగలుగుతున్నాం. అందుకే అంతరిక్ష పరిశోధనలు, ఆ స్పేస్ రీసెర్చెస్, అసలు పైన ఏం జరుగుతోంది, దానికోసం ఎందుకు ఇంత కృషి చేస్తున్నారు, ఇలాంటి టాపిక్స్ నాకు చాలా ఇంట్రెస్ట్. మరి ముఖ్యంగా ప్లానెట్స్కి సంబంధించినవి అంటే నేను చాలా ఫస్ట్ ఎగ్జైట్ అవుతాను. ప్లానెట్స్ అందరూ అనగానే మనం ఏదో ఉగాదికి రాశి ఫలాలు చూసుకుంటాం, కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కానీ ప్లానెట్స్ ఉన్నాయా లేదా అని అడగవలసిన అవసరం లేదు కదా. ప్లానెట్స్ ఉన్నాయి, మరి ఆ ప్లానెట్స్ ఒక ఇంపాక్ట్ని ఇస్తాయి. ఆ ప్లానెట్స్ నుంచి మనకేదో ప్రయోజకత్వం జరగకుండా ఇన్ని శాటిలైట్స్ పంపి ఆ ప్లానెట్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం సైంటిస్టులకు కూడా లేదు. సో మనము అటు ఆస్ట్రాలజికల్ పాయింట్స్ తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతం మనం ఈ శాటిలైట్స్ ద్వారా ఇంత ఇన్ఫర్మేషన్ని మనకు అందిస్తున్నటువంటి ఈ అంతరిక్ష పరిశోధన కేంద్రం, మరి ముఖ్యంగా భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో గురించి కొంచెం మాట్లాడదాం అనుకున్నా. అంటే భారతదేశంలో అంతరిక్ష పరిశోధనల్లో జరిగినటువంటి చారిత్రాత్మక ఘట్టాలు, ఈ విషయాలన్నీ మాట్లాడదామని నాకు అనిపించింది. ఎందుకంటే నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్. అయితే దీనికి అసలు మోటివేషన్ ఎక్కడొచ్చిందంటే మొన్న జనవరి 29, 2025లో ఇస్రో వాళ్ళు శ్రీహరికోట నుంచి 100 లాంచ్ చేశారు. అంటే కొన్ని స్పెషల్ మూమెంట్స్ని మనం డెఫినెట్గా మాట్లాడుకోవాలి. GSLV F-15తో NVS-02 అనే శాటిలైట్ని ఈ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేశారు. దీంతో 100 లాంచెస్ కంప్లీట్ అయినాయి. 100 లాంచెస్ మాత్రమే, కానీ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క లాంచ్లో అంతకుముందు కొన్ని నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ని పంపించిన మైల్ స్టోన్స్ కూడా మన ఇస్రోకు ఉన్నాయి. సో ఈ 100th లాంచ్ తోటి మొత్తం 548 శాటిలైట్స్ని ఆర్బిట్లోకి పంపించింది ఇస్రో. సో ముందుగా నిజంగా ఇలాంటి అద్భుతమైనటువంటి మైల్ స్టోన్స్కి జేజేలు పలుకుతూ, అంటే భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇంత అభివృద్ధి సాధించి ఇంత ఘనత, ఇంత విజయాలని అందించినందుకు భారతీయులందరూ గర్వించాల్సిన మూమెంట్ ఇది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అందరికీ తెలిసిందే. అయితే మనము బాగా గర్వించాల్సిన పాయింట్ ఏంటంటే యుఎస్ఏ, రష్యా, చైనా తర్వాత 4వ స్థానంలో, అగ్రస్థానంలో ఉంది భారతదేశ మన అంతరిక్ష పరిశోధన సంస్థ. అంటే ఇది చాలా పెద్ద గర్వకారణం. ఇన్ని ప్రపంచ దేశాలలో ఎంత కాంపిటేటివ్గా మన కంట్రీ ఉంది అనేది వెరీ ప్రౌడ్ మూమెంట్. అయితే మన దేశానికి ఇంకొక అద్భుతమైనటువంటి కితాబు కూడా ఉంది. అంటే కాస్ట్ ఎఫెక్టివ్ స్పేస్ మిషన్స్లో ఈ ఇస్రో లీడర్గా కొనియాడబడుతోంది. ఎక్కువ ఎక్కువ ఫండింగ్ పెట్టేసి చాలా ఖర్చుతోటి ఎన్నో లాంచింగ్ జరిగినాయి వేరే కంట్రీస్లో, కానీ తక్కువ కాస్ట్తో అంతే ఎఫిషియన్సీని చూపించడం డెఫినెట్గా నాట్ ఈజీ. అండ్ మనందరం కూడా ఐ థింక్ అలాంటి వాతావరణంలోనే పెరిగాం. వీ నో హౌ టు ఎఫెక్టివ్లీ యూటిలైజ్ ద రిసోర్సెస్. ఐ థింక్ కొన్ని ఘట్టాలు గుర్తు చేసుకుంటే గనక 2014లో మంగళ్యాన్, ఇది భారతదేశము ఫస్ట్ కంట్రీ మార్స్కి ఫస్ట్ అటెంప్ట్లో రీచ్ అయ్యి, అది కూడా ప్రపంచ దేశాలలోని ఏజెన్సీస్ ఖర్చు పెట్టిన దాంట్లో చాలా కొద్ది వంతు ఖర్చు పెట్టి ఫస్ట్ అటెంప్ట్లోనే మార్స్ని రీచ్ అయినటువంటి మన ఫస్ట్ కంట్రీ భారతదేశం. ఎంత ప్రౌడ్ విషయం, చాలా ఈజీగా అనిపించేటువంటి అతి కష్టమైన అంశం. అలాగే చంద్రయాన్ కూడా మనం విన్నాము. ఈ చంద్రయాన్ విజయం ఏంటంటే మూన్ పైన సౌత్ పోల్ మీద అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి దేశంగా మనల్ని గర్వింపచేసింది చంద్రయాన్ ప్రాజెక్ట్. అలాగే ఆదిత్య L1, అది కూడా ఇండియాస్ ఫస్ట్ సోలార్ మిషన్. సో ఇస్రో డెవలప్ చేసినటువంటి ఎన్నో అడ్వాన్స్డ్ ఎర్త్ అబ్జర్వేషన్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ కానివ్వండి, నావిగేషన్కి సంబంధించిన శాటిలైట్స్, ఇవన్నీ కూడా మన భారతదేశానికి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఇంకా భూమి ఉపరితలం మీద ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఇలాంటివి పరిశోధించడానికి చాలా శాటిలైట్స్, చాలా ముందు నుంచి చేసినటువంటి ఎన్నో శాటిలైట్స్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అది చాలా అగ్రికల్చర్కి, వాతావరణ సూచనలకి, ఇవన్నీ కూడా అవే మనకి హెల్ప్ అవుతుంది. తెలుగులో మనం శాటిలైట్ అంటే ఉపగ్రహం అంటాం కదా, అంటే గ్రహాలు ఉన్నాయి మరి ఉపగ్రహం ఏంటి అన్నట్టుగా. ఇప్పుడు సహజ గ్రహాలు కొన్ని ఉన్నాయి మనకు తెలుసు, సూర్యుడు, ఇవన్నీ మనం మాట్లాడుతుంటాం. అఫ్కోర్స్ సూర్యుడు గ్రహమా నక్షత్రమా ఇలాంటివన్నీ పక్కన పెడితే, మామూలుగా మనం ప్లానెట్స్ అనుకున్నప్పుడు మార్స్, మెర్క్యూరీ, వీనస్ ఇలా అయితే మాట్లాడుతున్నాం. సో భూమికి ఉండే ఒకే ఒక సహజ ఉపగ్రహం ఎవరు అంటే చంద్రుడు, అంటే భూమి చుట్టూ తిరుగుతుంటాడు మనకు. అందుకనే మనకి ఒక నెల కంప్లీట్ అవ్వగానే ఒక 27-28 డేస్కి చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంలో రొటేట్ అవుతూ ఉంటాడని. సో నేను మళ్ళీ ఆస్ట్రాలజీలోకి వెళ్ళిపోతున్నాను. సో మనకుండే సహజ ఉపగ్రహం ఎలా అయితే చంద్రుడో, కొన్ని యాంత్రికంగా అలా ఇలాంటి శాటిలైట్ అనే కృత్రిమంగా తయారు చేసినవి కూడా కొన్ని ప్లానెట్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అందుకనే వీటిని కూడా ఒక కృత్రిమ ఉపగ్రహాల కిందే మనం తీసుకోవాలి. మరి అవి అలా వెళ్ళి ఆ మెయిన్ ప్లానెట్స్ చుట్టూ తిరిగి వాటికి సంబంధించిన సమాచారం అందించకపోతే మనకి ఇక్కడ కొన్ని విషయాలు, ఈ వెదర్ని ఫోర్కాస్ట్ చేయడం కానీ, కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకోవడం కానీ, ఇంత అభివృద్ధి మాత్రం జరిగేది కాదు. ఇస్రో చరిత్రని ఒకసారి బాగా వెనక్కి వెళ్ళి చాలా క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఈ చరిత్ర మొత్తానికి అంకురార్పణ చేసింది భారత అంతరిక్ష పరిశోధన వ్యవస్థకి పితామహుడుగా కీర్తిగాంచినటువంటి విక్రమ్ సారాభాయ్. ఆయనే అంటే 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశం సపరేట్ దేశంగా అయింది కాబట్టి ఇక్కడ అంతరిక్ష పరిశోధనల గురించి కూడా ఆలోచించాలి అనే ఒక థాట్ వచ్చింది. బట్ దానికి విక్రమ్ సారాభాయ్ గారు 1957లో రష్యా ఫస్ట్ టైం ఒక శాటిలైట్ స్పుత్నిక్ అనే శాటిలైట్ని లాంచ్ చేసింది. సో రష్యా శాటిలైట్ని ఎప్పుడైతే లాంచ్ చేసిందో దానికి సంబంధించిన వివరాలని చాలా బాగా ఆకలింపు చేసుకున్న విక్రమ్ సారాభాయ్ గారు అప్పుడు వచ్చి అప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ గారికి వీటి ప్రయోజనాలు ఇవన్నీ వివరించి మనం కూడా దీనికి అంకురార్పణ చేద్దామని అలా ఆయన స్టార్ట్ చేశారు. సో 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, ఇంకోస్పార్ అనే పేరుతో ఫస్ట్ స్టార్ట్ చేశారనమాట ఈ స్పేస్ రీసెర్చ్ ఇలాంటి అంశాలని. ఈ సంస్థ పెట్టాక స్టార్టింగ్లో ఏం చేసేవారంటే అమెరికా, రష్యా ఇలాంటి దేశాల నుంచి రాకెట్స్, కొన్ని శాటిలైట్ స్పేర్ పార్ట్స్ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. సో కొన్ని శాటిలైట్స్ని వాళ్ళు ఈ ఇంపోర్టెడ్ మెటీరియల్తో తయారు చేసి ఇంపోర్టెడ్ రాకెట్స్లో లాంచ్ చేయడం అనేది ఫస్ట్ కేరళలో త్రివేంద్రం దగ్గర తుంబా అనే ప్లేస్లో జరిగిందనమాట. అక్కడ తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అని పెట్టి అక్కడ నుంచి ఈ ఎర్త్ పైనటువంటి ఈ సర్ఫేస్ని స్టడీ చేయడానికి ఎన్నో శాటిలైట్ల ప్రయోగాలు అనేది స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ అప్పుడు పనిచేసినటువంటి శాస్త్రవేత్తల్లో మన అబ్దుల్ కలాం గారు కూడా ఒకరు. తర్వాత చాలా తక్కువ కాలంలోనే మనం రాకెట్ని కూడా సొంతగా తయారు చేసుకుంటే కాస్ట్ కలిసి వస్తుందని చాలా ఫాస్ట్గా సొంతగా రాకెట్స్ని తయారు చేసే అంత సామర్థ్యానికి వచ్చేసింది భారతదేశం. అంతేకాకుండా కొన్ని స్పేర్ పార్ట్స్ ఏవైతే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేవారో వాటిని కూడా ఆపేసి సొంతగానే కంప్లీట్ శాటిలైట్ రాకెట్స్ అన్నీ కూడా చేసుకునేలాగా ఒక సామర్థ్యానికి వచ్చేశారు. సో 1969లో ఈ ఇంకోస్పార్ అనే పేరుని ఇస్రోగా మార్చారన్నమాట. 1969 తర్వాత 1972లో ఒక సపరేట్ స్పేస్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఈ శాటిలైట్ని లాంచ్ చేయడానికి SLV వెహికల్స్ని కూడా తయారు చేశారు. సో ఇవన్నీ తయారైపోయాక, అంటే అన్నీ మన స్వదేశీ వస్తువులతోనే తయారు చేసినటువంటి కంప్లీట్ ప్యాకేజ్ తోటి ఫస్ట్ ఉపగ్రహాన్ని మన భారతదేశం లాంచ్ చేసింది. దానికి ఆర్యభట్ట అని పేరు పెట్టారు. అంటే భారత గణిత ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట అందరికీ తెలుసు, ఆయన పేరు పెట్టారు. అయితే అది లాంచ్ చేసిన ప్లేస్ మాత్రం అప్పట్లో సోవియట్ యూనియన్ కిందకు వస్తుంది. 1975 ఏప్రిల్ 19 ఈ విజయవంతంగా ఫస్ట్ శాటిలైట్ని లాంచ్ చేశారు. 1980లో శ్రీహరికోట నుండి మన గడ్డ మీద నుంచి ఇంకొక ఉపగ్రహం రోహిణి 1 అనేది SLVతో ప్రయోగించారు. అది విజయవంతమైంది. ఇవన్నీ కూడా భూమి ఉపరితలం పైన ఉన్నటువంటి అంశాలని అబ్జర్వ్ చేయడానికి పంపించినటువంటి శాటిలైట్స్. ఈ SLVలతో ఈ ప్రయోగించినటువంటి శాటిలైట్స్ విజయవంతం అయ్యేటప్పటికీ నెక్స్ట్ అడ్వాన్స్డ్గా PSLVs నిర్మించారు. అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. అంటే చాలా ప్రయోగాలు మధ్య మధ్యలో PSLVతో విఫలం అయినా సరే సక్సెస్ఫుల్ అయినవి కూడా చాలా ఉండడంతో 1994 నుంచి భారతదేశ శాటిలైట్స్ లాంచింగ్కి PSLV అనేదాన్ని పర్మనెంట్గా లాంచింగ్ వెహికల్ లాగా ఫిక్స్ చేశారు. అంటే ఈ లాంగ్వేజ్ చూస్తుంటే చాలా క్లియర్గానే ఉంది. అంటే ఒక ప్రాసెస్, ఒక డెవలప్మెంట్. మనం ఒక చిన్న డయల్ ప్యాడ్ ఫోన్ నుంచి ఒక ఇప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ ఎలా అప్గ్రేడ్ అయిందో అలాగే శాటిలైట్ వెహికల్స్ కూడా చాలా డిఫరెంట్గా అప్గ్రేడ్ అయ్యి సో SLV నుంచి PSLVకి వెళ్ళింది. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెస్ చూస్తే 2001లో ఇంకా శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి GSLV జియో సింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్. ముఖ్యంగా ఈ కమ్యూనికేషన్ నావిగేషన్ సిస్టమ్కి సంబంధించిన శాటిలైట్స్ని పంపించడానికి ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. అలాగే ఇవి దాదాపు 5 టన్నుల బరువు వరకు శాటిలైట్ని తీసుకెళ్లగలవట. దిస్ ఇస్ ద మోస్ట్ ఐ థింక్ రీసెంట్ అప్గ్రేడ్ ఫర్ శాటిలైట్ లాంచ్. భారత ప్రభుత్వంకి ఎన్నో శాఖలలో ఈ అంతరిక్ష విభాగం కూడా ఒకటి ఉంటుంది కదా. అంటే మన దేశ రక్షణకి, మన దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి ఆ విభాగానికి అనుబంధంగా ఇస్రో ఎప్పుడూ ఉంటుంది. ప్రధానమంత్రి మరియు అంతరిక్ష కమిషన్ ఆధ్వర్యంలో ఈ ఇస్రో ఉంటుంది. మెయిన్ హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో అయినప్పటికీ తిరువనంతపురం, శ్రీహరికోట, అహ్మదాబాద్, డెహ్రాడూన్, మేఘాలయ, ఈవెన్ హైదరాబాద్లో కూడా ఒక సిగ్నల్ సెంటర్, ఐ థింక్ చాలా ప్రాంతాల్లో వాళ్ళ సంస్థలు విస్తరింపచేసి ఉన్నాయన్నమాట. ఎన్నో, అంటే కొన్ని చోట్ల ఇంజిన్స్ తయారు చేస్తారు, కొన్ని చోట్ల రాకెట్స్ తయారు చేస్తారు, కొన్ని చోట్ల సిగ్నలింగ్ రీసెర్చ్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. విక్రమ్ సారాభాయ్ గారి నేతృత్వంలో స్టార్ట్ అయినటువంటి ఈ అంతరిక్ష కేంద్రానికి ప్రస్తుతం మొన్న January 14, 2025 నుంచి వి నారాయణన్ గారు నేతృత్వం వహిస్తున్నారు. అంటే ఆయన నేతృత్వంలోనే జనవరిలో 100th లాంచింగ్ జరిగింది. ఈ లాంచింగ్తో 548 శాటిలైట్స్ని ఇప్పటి వరకు భారత ప్రభుత్వం పంపినట్టుగా నేను నోట్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సతీష్ ధావన్ గారు, ఆయనకి విక్రమ్ సారాభాయ్ గారికి మధ్యలో ఒక అతను 9 మంత్స్ మాత్రమే పనిచేశారు, కానీ మేజర్ రోల్ విక్రమ్ సారాభాయ్ గారి తర్వాత సతీష్ ధావన్ గారి పేరు చెప్పుకోవచ్చు. అందుకే ఆయన పేరునే ఒక స్పేస్ సెంటర్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. శ్రీహరికోట, మనము ఈ రాకెట్ లాంచింగ్ భారతదేశం మనం అన్నప్పుడల్లా ఈ పేరే కదా గుర్తొస్తుంది. ఇది భారతదేశంలో ఉపగ్రహాల ప్రయోగానికి అత్యంత అనుకూలమైన ఒక ప్రదేశము. తిరుపతి దగ్గర, సూళ్ళూరుపేట దగ్గర ఉందన్నమాట ఇది. ఈ శ్రీహరికోటలో ఉన్నటువంటి స్పేస్ సెంటర్ పేరే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం. ఇది షార్ అని కూడా షార్ట్ ఫామ్లో అంటుంటారు. ఇక్కడ 2 లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి. ఇందులో ఎవ్రీ ఇయర్ దాదాపు ఒక 6 శాటిలైట్స్ వరకు లాంచ్ చేసే కెపాసిటీ ఉంటుందిట. అంటే ఎప్పుడు మనకు అందుకే అక్కడ నుంచి లాంచింగ్ జరుగుతుంటుంది. ఇంకొన్ని ప్లేసుల్లో సెంటర్స్ ఓపెన్ చేసినప్పటికీ అక్కడ అంత ఉపయోగకరంగా వాతావరణ అనుకూలతలు అవి ఉండనందువల్ల ఎక్కువగా శ్రీహరికోట నుంచే లాంచ్ చేయడం అనేది మనందరికీ కొంతవరకు తెలిసిన విషయం. ఇంకొన్ని మైల్ స్టోన్స్ గురించి చెప్పి నేను ర్యాపప్ చేస్తాను. 2016లో ఒకటే రాకెట్లో 20 శాటిలైట్స్ని పంపి ఇస్రో తనకి తనే ఒక రికార్డ్ సృష్టించుకుందిట. అయితే 2017లో ఒకే రాకెట్లో 104 పంపి శాటిలైట్స్ వరల్డ్ రికార్డ్ని సాధించింది మన భారతదేశం. వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్. నేను ఇవన్నీ చదువుతున్నప్పుడు మనం చాలా చిన్న చిన్న విషయాలకి చాలా మైన్యూట్గా ఎక్కడో ఏదో టైం అంతా మనం అరే ఇలా అలా అంటాం, కానీ వండర్స్ ఎన్నో జరుగుతున్నాయి. ఎంతో కష్టపడి ఎన్నెన్నో మనము ఇంత మాధ్యమాల మీద కూర్చుని టైంను పెడుతున్నాము అంటే ఎంతోమంది టైం వదిలేసి దాని మీద పనిచేస్తున్నారా అని అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు ఇలాంటివి చదివితే. 2025లో ఇంకొక వండర్ఫుల్ ప్రయోగం, ఇది నాకు చాలా ఎగ్జైటెడ్ ప్రయోగం అనిపించింది. దాని పేరు క్రాప్స్టార్. అంటే ఆర్బిట్లో మనం స్పేస్లోకి వెళ్ళాక ఒక ప్లేస్లో ఎక్కడైతే కొంచెం మైన్యూట్ గ్రావిటీ ఫోర్స్ అవన్నీ ఉన్నాయో అక్కడ పంట పండిస్తే ఎలా ఉంటుందనే థాట్ వచ్చి కొన్ని బ్లాక్ ఐడ్ పీస్, అలసందలు అంటారు లేకపోతే బొబ్బర్లు అంటారు తెలుగులో, ఈ బ్లాక్ ఐడ్ పీస్ని స్ప్రౌట్ చేయడానికి ట్రై చేస్తే లక్కీగా అవి స్ప్రౌట్ అయినట, 2-3 ఆకులు కూడా వచ్చేట. నేను ఐ వాజ్ లైక్ ఇంకా ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి, ఎక్కడో స్పేస్లో అంటే ఇక్కడ అంతా శూన్యం అనుకున్న ప్లేస్లో వితౌట్ ఈవెన్ సాయిల్ ఒక స్పేస్లో కూడా మనం క్రాప్స్ పండించాలి అనే ఆలోచన రావడం, దాన్ని ట్రై చేయడం, ఇది కూడా ఒక వండర్ఫుల్ ప్రయోగం. సో ఇలాంటి అద్భుతమైనటువంటి ఘన విజయాలు సాధించినటువంటి భారతదేశ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఏదైతే ఉందో, దాని సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక వావు చెప్తూ కంక్లూడ్ చేస్తున్నాను. అయితే మనం ఇస్రో గురించి మాట్లాడుతున్నాం కానీ ఐ థింక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్పేస్ సెంటర్స్ కానీ అందరూ చేస్తున్నటువంటి ప్రయోగాల ఫలితమే ఇది. ఎందుకంటే భారతదేశం కూడా కొన్ని ఫారిన్ శాటిలైట్స్ లాంచ్ చేసింది, అలాగే కొన్ని శాటిలైట్స్ నుంచి మనం కూడా కొంత అభివృద్ధి చెందుతున్నాము. గివ్ అండ్ టేక్ లాగా జరుగుతున్న విషయమని అనిపిస్తుంది. సో మనం ఎవరైనా సరే అంటే ఇలాంటి ప్రయోగాలు ఇలాంటి అద్భుతాలని ఇంకా గుర్తు చేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ పాడ్కాస్ట్లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, జై కళ్యాణి.